ఇప్పుడు మీకోసం చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమం. స్టే ట్యూన్.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised.
Parameshwara Swarupulaina Mind Media Shrotalaku Namaskaram. మామూలుగా పెద్దలు ఎవరైనా ఏ మాటైనా చెప్పేటప్పుడు ఇది సంస్కృతంలో ఉంది, సంస్కృతము గొప్ప భాష, సంస్కృతం తెలుసుకోవాలను, సంస్కృతమును గురించి ఏమాత్రం అర్థం చేసుకున్నా మనకు అన్ని విధాల అది ఉపయోగపడుతుంది అన్న మాటలు పెద్దల ద్వారా మనం వింటూ ఉంటాము. నేను ఒక దురదృష్టవంతుణ్ణి. నా ఆర్థిక పరిస్థితుల కారణంగా సంస్కృతము నేర్చుకునే అవకాశాన్ని బాల్యంలో పోగొట్టుకున్నాను. ఆ తరువాత కేవలము చదివి అర్థము చేసుకోగలిగే వరకే కృషి చేసుకోగలిగినాను. అగ్గళంగా మాట్లాడటం కానీ అప్రతిహితమైనటువంటి కవిత్వం వ్రాయటం కానీ నేను చేయలేను. నా మనసుకు బాధే. ఈ జన్మకు ఇది కొతుకే. కానీ నా మాదిరి కాకుండా యువత సంస్కృతం యొక్క గొప్పదనమును గుర్తించి సంస్కృతమును నేర్చుకొని అందులో ఉన్న అపారమైన విజ్ఞాన సంపదను ఆకలింపు చేసుకొని తమ తదుపరి తరానికి పంచగలిగితే బాగుంటుంది. ఆ సదుద్దేశ్యంతో నాకు తెలిసిన మేరకు సంస్కృతాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను. సమ్యక్ ప్లస్ కృతము అంటే సంస్కృతము అవుతుంది. కృతం అనగా సంపూర్ణముగా సంస్కరింపబడినది. సమ్యక్ కృతం అంటే సంపూర్ణముగా సంస్కరింపబడినది అని అర్థం. సృష్టి ఆది నుండి అది ధ్వని రూపములో ఆకాశమును అంటిపట్టుకునే ఉంది. ధ్వని శబ్ద సంకలనమే. సూత్రానుసారిణి అయిన శబ్ద సంకలనమే భాష. వ్యాకరణము ఛందస్సు భాషామ తల్లి స్తన్యములు అంటారు పెద్దలు. బుడ్డి పాలకు అలవాటు పడి తల్లి పాలు త్రాగే అవకాశము పోగొట్టుకున్న వారికి తల్లి పాల రుచి తెలిసే అవకాశముందా? అపౌరుషేయమైన వేదము ఏ భాషలో ఉన్నదో ఆ భాష కూడా అపౌరుషేయమే కదా. ఆ వేద భాషే ఆది భాష. ఆ ఆది భాషే సంస్కృతము. రామాయణము ఆది కావ్యము. వేద భాషగా బ్రహ్మ నుండి దేవతలు, ఋషులు, వారి నుండి భూలోకవాసులు ఈ భాషను సంక్రమింపచేసుకున్నారు. వేదానికి షడంగములైన శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము కల్పములలో వ్యాకరణము కలదు. ఆ వ్యాకరణమును విడమర్చి విశదీకరించిన మొదటి మహానుభావుడు పాణిని. పాణిని మహర్షి తన అష్టాధ్యాయి అను వ్యాకరణ ప్రామాణిక సూత్రగ్రంథమందు ఈ క్రింది శ్లోకాన్ని తెలియబరిచినారు. నృత్తావసానే నటరాజరాజో నానంద డక్కాం నవ పంచచారం ఉద్ధర్తు కామ సనకాది సిద్ధాహ నేతద్విమర్శే శివసూత్రజాలం. కైలాసములో తాండవమూర్తి అయిన పరమశివుని నృత్తావసాన సమయమున ఆయన చర్మవాద్యమైన తన ఢమరుకమును వాయించుతూ నృత్యాన్ని ముగించుతారు. దాన్ని చోపు అంటారు. ఆ తాండవ నృత్యానికి తన్మయులైన ప్రేక్షకులలో సనక, సనందన, సనాతన, సనత్కుమారులు మరియు పతంజలి, వ్యాఘ్రపాద, పాణిని ప్రభృతులు ఉండినారు. ఆ చోపులోని నవ పంచచారం అంటే 9+5 14 దరువులను ఏకసంతాగ్రాహి అయిన పాణిని గ్రహించి తన అష్టాధ్యాయి అన్న సూత్రగ్రంథములో పొందుపరిచినారు. వీనిని మహేశ్వర సూత్రములు అంటారు. శివుని ఢమరుకము నుండి ప్రభవించిన ఆ దరువులు ఈ విధంగా ఉన్నాయి. ఐ ఉన్ రుల్ ఏ ఓంగ్ ఐ వౌచ్, హయవరట్ రణ్, గమణ గణం రుభణ్, ఘడదష్ జబడ జబగడధష్, ఖప ఛద్ధ యచట తౌ, కపయా శషసర్ హల్. ఇందులో మనము గమనించితే స్వరములు 16, ఆ ఇ ఉ రు రు లు లు ఏ ఐ ఓ ఔ అం అహ. వ్యంజనములు క్ ఖ్ గ్ ఘ్ ఉ చ్ ఛ్ జ్ ఝ్ ఉ ట్ ఠ్ డ్ ఢ్ ఉ త్ థ్ ద్ ధ్ ఉ ప్ ఫ్ బ్ భ్ ఉ ఇ ర్ ల్ వ్ శ్ ష్ స్ హ్ క్ష్ త్ర్ జ్ఞ. హిందు వ్యంజనముల వర్గీకరణము ఒక గొప్ప విషయమైతే, వీటి జన్యస్థానములు నిర్దేశించి కంఠ్యములుగా, తాళవ్యములుగా, మూర్ధన్యములుగా, అనునాసికములుగా వర్గీకరించడం మరి ఒక గొప్ప విశేషం. ఇలాంటి వివరణ పురాతన భాషలని గొప్పలు చెప్పుకొనుచున్న గ్రీక్, లాటిన్, ఫార్సీ, అరబ్బు వంటి భాషలకు లేదు. పాణిని వారిదే మొదటి వ్యాకరణ శాస్త్రమని భాషా శాస్త్రజ్ఞులు నిర్ద్వందముగా అంగీకరించిన విషయము. ఇది ఈ విషయాన్ని ఇట్లా ఉంచి ఒక్క మాట చెప్తాను. తెలుగులో ర్ ర్ అన్న రెండు అక్షరాలు ఉన్నాయి. దీనిని తెలుగులో బహుశా ఎవరు ఏర్పాటు చేసినారో తెలియదు, పండితులమని పేరుగాంచిన వారే చేసినారో లేక ఏమీ తెలియని వారే చేసినారో, దాన్ని పక్కనుంచితే కనుక చాలామంది ఇప్పుడు ఋషి, రుక్మిణి రెండిటికి ఒకే రు రాస్తారు. కృష్ణ దీంట్లో కొన్ని చోట్ల తెలుగుదేశంలోనే కొన్ని చోట్ల కీ రాసి కొమ్మిచ్చి మళ్ళీ కింద రావతి ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఎట్ల పలకాలను ఎట్ల పలుకుతున్నారో ఏమో నాకు అర్థం కావటం లేదు. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకొని ఈ ప్రస్తావన అప్రస్తుతమైన తీసుకొచ్చినాను. ఆ ఈ ఊ తరువాత వచ్చే ర్ ఏ విధంగా పలుకోవలేనంటే, మీ చెంపలు, దవడలు అంటే గౌదలు, వీటిని ఏమాత్రము కదిలించకుండా ర్ అనే శబ్దాన్ని మీరు ఉత్పత్తి చేస్తే అది ఏ విధంగా బయటికి వస్తుందో దాన్ని ఆ విధంగానే పలుకోవాలి. ఇప్పుడు ఆ మాట చెప్పుకుంటే కనుక మామూలుగా పలికే ఋషి అనేది ఋషిగా పలకకూడదు. అంటే ఇప్పుడు ఎట్లా పలుకుతున్నాము, రాకు ఊవొత్తు చేర్చి పలుకుతున్నాం, తప్పు. ఋషి ఋషి ఆ విధంగా పలకాలి. అదేవిధంగా కృష్ణ అని పలకాలంటే కనుక కృష్ణ కృష్ణ అని పలకకూడదు. కృష్ణ అది క్ర, అది ఈకి ఏకు మధ్యలో వస్తుంది. క్ర కృష్ణ అంటే ఈ చెంపలలో ఎటువంటి చైతన్యము లేకుండా పలికితే ఏ శబ్దమైతే వస్తుందో అది ర్. అదేవిధంగా లు కూడా అంతే, క్లుప్తము అనాల. ఇప్పుడు ఆ లానే ఎగిరిపోయింది కాబట్టి క్లుప్తము క్లుప్తము అంటున్నాము. కాబట్టి పెద్దలు ఏది నిర్ణయించినా అర్థవంతంగానే నిర్ణయించినారు, కానీ అర్థవంతంగానే నిర్దేశించినారు, కానీ ఇష్టం వచ్చినట్లు నోటికి వచ్చినట్లు ఇతర భాషల మాదిరి ఏది చెప్పలేదు. ఆనాడు నేను చదువుకున్న గ్రామరు ఈనాడు ఇంగ్లీష్లో లేదు. ఎన్నో మార్పులు, చేర్పులు, కూర్పులు, వీటన్నిటికీ ఎవరివి తీర్పులు మనకు అర్థం కాదు. కాబట్టి వాటితో పోల్చవద్దండి. ఇది దేవతల భాష, దీనిని మీరు నేర్చుకుంటే కనుక మీకు దీని గొప్పదనం ఏమిటో అర్థమవుతుంది.
మీరు వింటున్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
Hi everyone, this is your playback singer Bhargavi Pillai and you're listening to Mind Media, the voice of India. Idi Bhartiya Swaram.
Swaramalika, America nundi vintunnaru. Ye desam egina enduka alidina pagadara nee talli bhoomi Bharatini. Ye chota unna Bharata desa unnatyanni koniyadutu srujanaatmaka sahityanni anuvadalu, sangeetam, cinema, bhakti, science, హెల్త్ ఇలా ఎన్నో విషయాల్ని మీకు అందిస్తూ మీ అనుదిన జీవితాల్లో బంధమయ్యే మా స్వరం స్వరమాలిక. స్వరమాణిక కార్యక్రమాలు మీరు వింటున్నారు. ప్రతి శనివారం మంగళవారం మధ్యాహ్నం 2:30 నుండి 3:30 వరకు భారత కాలమాన ప్రకారం, అలాగే అమెరికా ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ప్రకారం. స్వరమాణిక కార్యక్రమాలను మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ద్వారా అందిస్తున్నాము. ప్లీజ్ స్టే ట్యూన్డ్. మీ శ్రీ సత్య గౌతమి, అమెరికా నుండి.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వైలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
డౌన్లోడ్ మైండ్ మీడియా యాప్. క్రొత్త పరవళ్లు తొక్కుతున్న ఈ ఇంటర్నెట్ యుగంలో మొబైల్ లేని మనిషి కనపడడంటే చోద్యమే. అందుకే మీకోసం, మీ మొబైల్స్ కోసం మా ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ యాప్లు అందుబాటులో ఉంచాం. రేడియో స్టేషన్స్, పాడ్కాస్ట్లు, యూట్యూబ్ వీడియోస్ అన్నీ ఒకే దగ్గర. హై క్వాలిటీ స్టేషన్లతో పాటు లో డేటా ఛానల్స్ కూడా. మైండ్ మీడియా అని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. Download Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవంత్ ని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పాణిని గారే తనకు పూర్వము ఎన్నో వ్యాకరణ గ్రంథాలు ఉండేవని తన అష్టాధ్యాయిలో పేర్కొన్నారు. ఎటువంటి మహనీయుడో చూడండి. నాదే మొదలు అంటే కాదనేవాళ్ళు లేకున్నా కూడా తనకంటే ముందు ఉన్నాయనే సత్యాన్ని ప్రపంచానికి చాటుతున్నాడు ఆ మహనీయుడు. అదే మన పైథాగరస్ గారిని తీసుకుంటే, మన దేశములో భుజకోటి వర్గైక్య మూలం కరణం అన్నటువంటి ఆ పైథాగరస్ తీరము అతనికంటే అతను పుట్టడానికి ఎన్నో వందల వేల సంవత్సరాల క్రితమే కనుగొనబడి ఉంటే, దానిని ఇక్కడి నుండి తీసుకుపోయి తన పేరుతో పెట్టుకున్న మహనీయుడు ఆయన. మన వాళ్ళు ఏ రోజు ఆ విధంగా చేయలేదు. కాబట్టి విషయాన్ని అర్థం చేసుకొని మనసు పెట్టి మనసారా చదివి అంతో ఇంతో కొంతైనా కూడా నేర్చుకునే ప్రయత్నం చేయండి. మొదలు గౌరవించండి భాషను. ఈ భాషను మించిన భాష లేదు. ఇప్పుడు ఇంకొక విషయానికి వస్తాము. గ్రీకులో కానీ ఇంగ్లీష్లో కానీ ఆల్ఫాబెట్స్ అంటారు. మరి ఆల్ఫాబెట్స్ ఎందుకంటున్నారు? ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్స్ ఎందుకుంటున్నారు? ఇంగ్లీష్లో ఆల్ఫా లేదే, గ్రీకు నుండి సంక్రమించింది. వాళ్ళ అక్షరాలు ఆల్ఫా బీటాలతో మొదలవుతాయి. అదేవిధంగా ఇంగ్లీష్ అక్షరాలు ఏబిసిడీలతో మొదలవుతాయి. అదే ఏ అరబ్బీ మాటలైతే కనుక అలీఫ్ బే పేతో మొదలవుతాయి. కాబట్టి వాళ్ళు అలీఫ్ బే అంటారు, వీళ్ళు ఆల్ఫా బీటా అంటారు. దాన్ని అట్లే తెచ్చుకొని ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఆల్ఫాబెట్స్ అంటారు. కానీ మనము వీటిని అక్షరములు అంటూ ఉన్నాము. ఈ అక్షరము అన్న మాటకు ఎంత గొప్ప అర్థం ఉందో ఒక్కసారి గమనించండి. గిరులు, విరులు, తరులు, జరులు ఉన్నంతకాలము ఉండేది భాష. భాష ఉన్నంత వరకు సాహిత్యం ఉంటుంది. మనము చదవవచ్చు, చదవకును పోవచ్చు, విసిరి పారేయవచ్చు. కానీ దాన్ని మాత్రం, అది మాత్రం ఉనికి కోల్పోదు. మనకు జ్ఞానోదయం అయిన రోజు మళ్ళీ దాన్ని చదువుకునే దానికి అది సిద్ధంగానే ఉంటుంది. ఏ రూపంలో ఉంటుందంటే కనుక మన శక్తిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఎప్పటికీ మాత్రం ఈథర్లో ఉంటుంది, దానిలో తిరుగులేదు. అందుకనే ఆకాశంలో, పంచభూతాలలో ఆకాశం చెప్పినారు, ఆకాశంలో ధ్వని ఉంటుందన్నారు. ధ్వని రూపంలో ఎప్పటికీ అవ్యయం, ఇది ఎప్పటికీ మారదు, అట్లే ఉంటుంది. విషయానికి వస్తే అక్షరము అన్న పదాన్ని విడదీస్తే గనక నా ప్లస్ క్షరము అక్షరము, క్షరము కానిది అక్షరము. క్షరము అంటే నశించేది. క్షరము అనగా నశించునది అని అర్థము. అక్షరము అంటే నశింపేలేనిది. పరమేశ్వరుడు అక్షరుడు, వేదములు అక్షరములు, ఈ సంస్కృత భాష కూడా అక్షరము. ఇటువంటి పదజాలముల ఉత్పత్తియే ఈ భాష ఘనతను చాటుతుంది. ఈ భాష ఎంత పూర్వమైనదో తెలుపుతుంది. ఇటువంటి ఆలోచనలే రాని ఏ భాష అయినా కూడా దీనితో సమానమని చెప్పుట ఎంత నిర్హేతుకమో ఆలోచన చెయ్యండి. ప్రపంచ పురాతన భాషలలో మాయమైన భాషలు కొన్ని, మార్పుకు నోచుకోలేని భాషలు కొన్ని, మారుతూ మారుతూ ఉనికినే కోల్పోయిన భాషలు కొన్ని. కానీ ఈ భాష భగవత్ స్వరూపము, ఇది అవినాశము, హిమాలయోత్తుంగము, గంగా పవిత్రము. ఈ భాషను పొందిన మన జన్మలు పునీతములు. భాష భూమి అయితే ఆ భూమిలో విత్తటానికి ఉపయోగించే విత్తనము ధాతు. ధాతువు అన్నది సామాన్యంగా ఒక అక్షరము. పదజాలము ఆ విత్తనము నుండి ఏర్పడిన వృక్షజనిత ఫల సంపద. ఒక ధాతువును మూడు వచనములు, ఏకవచనము, ద్వివచనము, బహువచనము అని మూడు వచనములుగా విభజింపబడుతుంది. మూడు పురుషులు, ఉత్తమ, మధ్యమ, ప్రథమ, ఈ మూడు పురుషులు మరియు 10 అంతర్భాగములుగా విభజింపబడిన మూడు కాలములు, భూత, భవిష్యత్, వర్తమాన కాలములతో కలిపి 90 విధములగును. ఈ శబ్దవాచక సంబంధమైన ఈ భాష భారతీయతకు, సనాతన ధర్మమునకు పట్టుకొమ్మ. నేటికి కూడా సంస్కృతము మనమెంత నిరాదరించిన భారతదేశపు 23 అధికార భాషలలో ఒకటిగా ఉంది. నేపాల్లో సంస్కృతానికి పెద్దపీట. జనాభా లెక్కల ప్రకారం సంస్కృతం మాట్లాడేవారి జనాభా 1971లో 2212, 1981లో 6106, 1991లో 10,000, 2001లో 14,135. ఇక ఆ తర్వాత 11, ఇప్పుడు గణాంకాలు నాకు తెలియదు. అంటే ఈ విధంగా గణాంకాలు ఈ విధంగా చూపించుతూ ఉన్నా కనీసం అంతో ఇంతో ఏదో తెలిసినటువంటి వారు 10 లక్షల మంది దాదాపు సంస్కృతం మాట్లాడగలిగిన వారు కానీ, అర్థం చేసుకోగలిగిన వారు కానీ ఉంటారన్నది నా మనోగత అభిప్రాయం. కర్ణాటకలోని మట్టూరు అనే గ్రామంలో పూర్తిగా సంస్కృతమే వ్యవహార భాష. సరే, సంస్కృతము అంటే సంస్కరింపబడిన, ఎటువంటి లోపాలు లేకుండా ఏర్పడిన అనే అర్థమని ముందే చెప్పుకున్నాము. ప్రపంచంలోని 876 భాషలకు సంస్కృతము ఉపజీవ్యము. సంస్కృతమునకు అమరవాణి, దేవభాష, సురభాష, గీర్వాణి మొదలగు పేర్లు కలవు. శౌరసేని, పైశాచి, మాగధి మొదలగు ప్రాకృత భాషలు కూడా సంస్కృతం నుండి పుట్టినవి. సంస్కృతం నందు ఏకవచనము, ద్వివచనము, బహువచనము అని మూడు వచనములు కలవని కూడా ముందే చెప్పుకున్నాము. సంస్కృతం నందు నామవాచకములను విశేష్యములనియు, శబ్దములనియు, క్రియాపదముల యొక్క మూల రూపములను ధాతువులనియు వ్యవహరింతురు. సంస్కృతాన్ని మొదట సరస్వతీ లిపిలో వ్రాసేవారు. కాలక్రమేణా ఇది బ్రాహ్మీ లిపిగా రూపాంతరం చెందింది. ఆ తరువాత దేవనాగరి లిపిగా పరివర్తనం చెందింది. ఇదే విధంగా తెలుగు లిపి, తమిళ లిపి, బెంగాలీ లిపి మొదలగునవి లింగవచన విభక్తులు నామవాచకమును అనుసరించి ఉంటాయి. ఏ దృష్టితో చూచినను సర్వలోక సమ్మానితమే వివిధ భాషామాతయ్యై అలరారుచున్నది మరియు భారతీయ జాతీయతకు జీవకర్రయ్యై ఒప్పారుచున్నది. భారతీయ భాషలకు ఉచ్ఛ్వాసప్రాయమై సరస సాహిత్య జ్ఞాన విజ్ఞాన రత్న మంజూషయ్యై ఒప్పారుచున్నది ఈ సంస్కృతము. పురాతనమైన ఈ భాష అధునాతన నాగరికతలో కూడా ప్రధాన భూమికను నిర్వహింపగలుగుట పరమ విశేషము. ఇది మహామహోపాధ్యాయ శ్రీ జటావల్లభుల పురుషోత్తం గారు లెక్చరర్ ఇన్ సాంస్క్రిట్ ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కాలేజ్ విజయవాడలో చెప్పిన మాట. సంస్కృతం యొక్క గొప్పతనం ఏమిటంటే వారు ఈ విధంగా తెలుపుతున్నారు. వారు రాసిన ఈ శ్లోకమును ఒక్కసారి వినండి. సుధాశ్రవంతి సురభాషితాయ సుచ్చాన సూక్తి సురత్నవార్ధి సుకావ్య సందోహ నిధిశ్చవాణి సా సంస్కృతాఖ్యా సుకృతి కళాభ్యా నా మాతృభాష భువి సంస్కృతాఖ్యా. సంస్కృతమే సర్వభాషలకు, సర్వకళలకు మూలము, సమస్త సంస్కృతికి మూలము అని స్థూలముగా ఈ శ్లోకమునకు అర్థము. సుమారు 150 సంవత్సరముల క్రిందట భాషాసాదృశ్య శాస్త్రము కంపారిటివ్ ఫైలాలజీ విజ్ఞాన ప్రపంచములో ఉద్భవించింది. గ్రీకు, లాటిన్, ఇంగ్లీష్, జర్మనీ, ఫ్రెంచి మున్నగు యూరోపియన్ భాషల నడుమ అత్యంత సన్నిహిత సంబంధము కలదనియు, ఈ భాషలన్నీయు ఆదిలో ఏకమాతృ సంజనితములనియు, మాతృస్థానము సంస్కృతముదనియు గ్రహించిరి. ఉదారులకు పాశ్చాత్యులు కొందరు సత్యమును బాహాటముగా చాటిరి. అట్టి విమర్శకులలో ఉన్నత శ్రేణికి చెందిన కర్జన్ పండితుడు వ్రాసిన మాటలను ఇట ఉల్లేఖించుతున్నాను. గ్రీకు, లాటిన్, గోతిక్ మొదలైన భాషలన్నీయు భిన్న భిన్న కాలములందు సంస్కృత భాష నుండియే, ముఖ్యముగా వైదిక సంస్కృతము నుండియే ఉద్భవించినవి. ఆయన దీనిని జర్నల్ ఆఫ్ రాయల్ ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బ్రిటన్ అండ్ ఐర్లాండ్ అను పత్రికలో 16వ సంపుటమునందు ప్రథమ భాగములో 177వ పుటను చూచిన అర్థమవుతుంది. నిష్పక్షపాత బుద్ధితో ఈ రీతిగా సంస్కృత భాషకు యూరోపీయ భాషా మాతృత్వమును అంగీకరించిన వారు కొందరు కలరు. 1834వ సంవత్సరములో ఆర్ఏఎస్ పత్రికలోని ద్వితీయ సంపుటములో సాంస్క్రిట్ లిటరేచర్ అను శీర్షిక కింద డబ్ల్యూసి టైలర్ వ్రాసిన ఈ క్రింది మాటలు కూడా గమనింపదగి ఉన్నవి. ప్రాచీన యూరోపీ భాషల అన్నింటికీ తల్లి హిందూ దేశపు భాషయే. దేశములో ఎన్ని మార్పులు వచ్చినను ఆ భాషను హిందూ దేశం నిలబెట్టుకొనగలిగినదని మనం ఆశ్చర్యముతో కనుగొంటిమి. జ్యేష్ఠ భగినీ వాది అయిన మార్క్స్ ముల్లరు కూడా సంస్కృతమంత ప్రాచీనమైన భాష మరి ఒకటి లేదనియు, ఇక మీదట కూడా అట్టిది కనపట్టుట అవకాశము గోచరింపదనియూ చెప్పి ఉన్నాడు. ఆధునిక శాస్త్రములకన్నింటికి గణిత శాస్త్రం ఎట్టిదో ప్రపంచ భాషలకన్నింటికి సంస్కృతం అట్టిదని ఆశ్చర్యము కాదు. ఆయన కూడా అందుకే ఈ విషయం ఈ విధంగా నడిగినాడు. వాట్ మ్యాథమెటిక్స్ ఈజ్ టు ది సైన్సెస్ ది సేమ్ ఈజ్ సాంస్క్రిట్ టు ది లాంగ్వేజెస్ ఆఫ్ ది వరల్డ్. సంస్కృతము నేర్చిన పాశ్చాత్య పండితులే కాక ఇతర పాశ్చాత్య విద్వాంసులు కూడా ఈ అభిప్రాయమును అంగీకరించినారు. జాన్ రస్కిన్ కూడా ఇంగ్లీషు భాషలో పాండిత్యము కలుగవలెనన్నచో మార్క్స్ ముల్లరు రచించిన బయోగ్రఫీ ఆఫ్ వర్డ్స్ అను గ్రంథమును చదవవలెనని చెప్పినాడు. ఆ గ్రంథములో ప్రధానముగా యూరోపీయ భాషా పదముల సంస్కృత భాషా వ్యుత్పత్తి ప్రదర్శింపబడినది. దానిని చదువటం వలన ఇంగ్లీషు పదముల శక్తి, వినియోగ విధానము బాగుగా బోధపడునని రస్కిన్ అభిప్రాయము. సెసేమ్ అండ్ లిల్లీస్ అన్న పుస్తకములో దీనిని మీరు గమనించగలరు.
మీరు వింటున్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
Namaste. This is Bhuvika. Now you are listening to my media, the voice of India.
Indu galadandu ledani sandeham valadu. Sahityam, cinema, science, charitra, rajaneeti, psychology, general knowledge, current affairs. చరిత్రను మలుపు తిప్పిన గొప్ప వ్యక్తులు. ఇలా వివిధ అంశాలలో నేను నేర్చుకున్నవి, నన్ను ఆశ్చర్యపరిచినవి మీతో పంచుకోవడానికి ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 to 7 ఇండియన్ స్టాండర్డ్ టైంకి పీవీకేతో పిచ్చాపాటి కార్యక్రమం ద్వారా మీ ముందుకు వస్తున్నాను. కార్యక్రమం పునఃప్రసారం సాయంత్రం 6:30 to 7 ఈస్టర్న్ స్టాండర్డ్ టైంలో కూడా.
హాయ్, దిస్ ఇస్ సాకేత్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ విద్యారాణి. వన్ మినిట్ బైట్స్ కార్యక్రమంలో ఇప్పుడు మీకోసం ఒక కబీర్ దాస్ దోహా. బురాజో దేఖన్ మై చలా బురాన మిలియా కోయ్ జో దిల్ ఖోజా ఆపునా ముత్సే బురాన కోయ్. ఈ కబీర్ దాస్ దోహాకి భావం, ఈ ప్రపంచంలో అందరూ ఎదుటివారిలో లోపాలు ఎంచుతూ ఉంటారు. ఎప్పుడైనా ఒక్కసారి తమ మనసులో వెతికి చూస్తే, అంటే పరిశోధిస్తే, తమలోని లోపాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ కబీర్ దాస్ దోహా మరొక్కసారి. బురాజో దేఖన్ మై చలా బురాన మిలియా కోయ్ జో దిల్ ఖోజా ఆపునా ముత్సే బురాన కోయ్. ధన్యవాదములు.
మైండ్ మీడియా సౌండ్ క్లౌడ్. అరే, అసలే మైండ్ మీడియా టాక్ షోస్ ట్రెండీగా ఇన్ఫోటైన్మెంట్ తో అందరినీ అలరిస్తున్నాయి కదా. మరి మైండ్ మీడియాలో మీకు నచ్చిన షోని మిస్ అయ్యారా? నో ప్రాబ్లం, మీరు వినలేకపోయిన పాడ్కాస్ట్లన్నీ ఒకే చోట soundcloud.com/mindmedialo వినొచ్చు. నచ్చిన షోస్ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తాయి, మరి అలాంటివి మళ్ళీ మళ్ళీ వినాలన్నా వినొచ్చు. సో జస్ట్ సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ సునీత. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
సమ్యక్ ప్లస్ కృతము అంటే సంస్కృతము అవుతుంది. కృతం అనగా సంపూర్ణముగా సంస్కరింపబడినది. సమ్యక్ కృతం అంటే సంపూర్ణముగా సంస్కరింపబడినది అని అర్థం. సృష్టి ఆది నుండి అది ధ్వని రూపములో ఆకాశమును అంటి పట్టుకునే ఉంది. ధ్వని శబ్ద సంకలనమే. సూత్రానుసారిణి అయిన శబ్ద సంకలనమే భాష. వ్యాకరణము ఛందస్సు భాషామ తల్లి స్తన్యములు అంటారు పెద్దలు. బుడ్డి పాలకు అలవాటు పడి తల్లి పాలు త్రాగే అవకాశము పోగొట్టుకున్న వారికి తల్లి పాల రుచి తెలిసే అవకాశముందా? అపౌరుషేయమైన వేదము ఏ భాషలో ఉన్నదో ఆ భాష కూడా అపౌరుషేయమే కదా. ఆ వేద భాషే ఆది భాష. ఆది భాషే సంస్కృతము. రామాయణము ఆది కావ్యము. వేద భాషగా బ్రహ్మ నుండి దేవతలు ఋషులు వారి నుండి భూలోకవాసులు ఈ భాషను సంక్రమింపచేసుకున్నారు. వేదానికి షడంగములైన శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము కల్పములలో వ్యాకరణము కలదు. ఆ వ్యాకరణమును విడమర్చి విశదీకరించిన మొదటి మహానుభావుడు పాణిని. పాణిని మహర్షి తన అష్టాధ్యాయి అను వ్యాకరణ ప్రామాణిక సూత్రగ్రంథమందు ఈ క్రింది శ్లోకాన్ని తెలియబరిచినారు. నృత్తావసానే నటరాజరాజో నానంద డక్కాం నవ పంచచారం ఉద్ధర్తు కామ సనకాది సిద్ధాహ నేతద్విమర్శే శివసూత్రజాలం. కైలాసములో తాండవమూర్తి అయిన పరమశివుని నృత్తావసాన సమయమున ఆయన చర్మవాద్యమైన తన ఢమరుకమును వాయించుతూ నృత్యాన్ని ముగించుతారు. దాన్ని చోపు అంటారు. ఆ తాండవ నృత్యానికి తన్మయులైన ప్రేక్షకులలో సనక, సనందన, సనాతన, సనత్కుమారులు మరియు పతంజలి, వ్యాఘ్రపాద, పాణిని ప్రభృతులు ఉండినారు. ఆ చోపులోని నవ పంచచారం అంటే 9+5 14 దరువులను ఏకసంతాగ్రాహి అయిన పాణిని గ్రహించి తన అష్టాధ్యాయి అన్న సూత్రగ్రంథములో పొందుపరిచినారు. వీనిని మహేశ్వర సూత్రములు అంటారు. శివుని ఢమరుకము నుండి ప్రభవించిన ఆ దరువులు ఈ విధంగా ఉన్నాయి. ఐ ఉన్, రుల్క్, ఏవోంగ్, ఐ ఔచ్, హయవరట్, రణ్, గమణ, గణం, రుభణ్, ఘడదష్, జబడ, జబగడధష్, ఖప, చెద్ధ, యచట, తౌ, కపయ, శషసర్, హల్. ఇందులో మనము గమనించితే స్వరములు 16. అ ఆ ఇ ఉ ఉ రు రు లు లు ఏ ఐ ఒ ఓ ఔ అం అహ. వ్యంజనములు క ఖ గ ఘ ఉ చ చ జ జ ఉ ట ఠ డ ఢ ఉ త థ ద ధ ఉ ప ఫ బ భ ఉ ఇ ర్ ఇ వ్ శ్ ష్ స్ హ్ క్ష్ త్ర్ జ్ఞ. హిందూ వ్యంజనముల వర్గీకరణము ఒక గొప్ప విషయమైతే వీటి జన్యస్థానములు నిర్దేశించి కంఠ్యములుగా, తాళవ్యములుగా, మూర్ధన్యములుగా, అనునాసికములుగా వర్గీకరించడం మరి ఒక గొప్ప విశేషం. ఇలాంటి వివరణ పురాతన భాషలని గొప్పలు చెప్పుకొనుచున్న గ్రీక్, లాటిన్, ఫార్సీ, అరబ్బు వంటి భాషలకు లేదు. పాణిని వారిదే మొదటి వ్యాకరణ శాస్త్రమని భాషా శాస్త్రజ్ఞులు నిర్ద్వందముగా అంగీకరించిన విషయము. ఇది ఈ విషయాన్ని ఇట్లా ఉంచి ఒక్క మాట చెప్తాను. తెలుగులో ర్ ర్ అన్న 2 అక్షరాలు ఉన్నాయి. దీనిని తెలుగులో బహుశా ఎవరు ఏర్పాటు చేసినారో తెలియదు. పండితులమని పేరుగాంచిన వారే చేసినారో లేక ఏమీ తెలియని వారే చేసినారో దాన్ని పక్కనుంచితే కనుక చాలామంది ఇప్పుడు ఋషి, రుక్మిణి రెండిటికి ఒకే ర్ రాస్తారు. కృష్ణ దీంట్లో కొన్ని చోట్ల తెలుగుదేశంలోనే కొన్ని చోట్ల కీ రాసి కొమ్మిచ్చి మళ్ళీ కింద రా ఆధునిక కాలంలో సైన్స్, సైన్స్ విజ్ఞానము రెండు ఒకటి కాదు. మన విజ్ఞాన శాస్త్రము అంటే కనుక శాస్త్రము అసలు అంటే శాస్త్రము అంటే శాసించేది అని అర్థం. సైన్సు శాసించలేదు. సైన్సు ఇప్పటికి ఇది ఈ విధంగా ఉంది, రేపు మారితే వేరొకటి ఏదన్నా చెప్తాను అని చెప్తుంది. కానీ శాస్త్రం అది చెప్పదు. ఇది ఇంతే, ఇది మారదు. సూర్యుడి చుట్టూ ఆ రోజు భూమి ఎంత పరిధిలో తిరుగుతూ ఉందో ఈరోజు కూడా అంతే పరిధిలో తిరుగుతూ ఉంది. అందుకే అది ఖగోళ శాస్త్రం. అదేవిధంగా మన సంస్కృతిని మరిచి ఆధునిక విజ్ఞానం మాత్రమే మనం ఉపయోగించుకునడం అనేది ప్రపంచమునకు శాంతిప్రదము కాదు. ఎందుకంటే ఇది తప్పనిసరిగా కల్లోల స్థితికే కారణమవుతుంది. సంస్కృతికి సైన్స్కు సేతువును నిర్మించవలసిన ఆవశ్యకతను రాష్ట్రపతి శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు 1952 సంవత్సరంలో కాశీలో జరిగిన సంస్కృత విశ్వ పరిషత్ అధివేశమునకు అధ్యక్షతను వహించు స్పష్టపరిచినారు. భారతదేశంలో ఫిన్లాండ్ రాజదూతగా ఉండిన హ్యోగో వల్వనే చెప్పిన ఈ క్రింది మాటలు సంస్కృతం యొక్క ప్రభావమును ఘంటాపదముగా చాటుచున్న వినండి. సంస్కృత భాషా నిబద్ధములైన భారతీయ భావనలు యూరప్ హృదయమునకు మృదుత్వమును సంగినవి, అచ్చట నాగరికతను నెలకొల్పినవి ఈ సంస్కృత భాషాపదాలే. ప్రత్యక్షముగా సంస్కృత భాషా ద్వారముననే కాక భాషాంతరీకరణముల ద్వారా కూడా ఈ పని, ఈ సేవ జరిగి ఉన్నది. తర్వాత కొన్ని శతాబ్దముల పాటు సంస్కృతం యూరోపియన్లకు అందలేదు. 11/2/1953 తేదీన కాశీలో ప్రభుత్వ సంస్కృత కళాశాల స్నాతకోత్సవోపన్యాసములో ఈ మాటలు రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పడం జరిగింది. కాంట్, స్పైనోజా, ఎమర్సన్, ఎడ్విన్ ఆర్నాల్డ్, సోమర్సెట్ మామ్ మొదలైన రచయితలపైనను ఈ ప్రభావం ప్రస్ఫుటముగా గోచరించును. యూరప్లో 15వ శతాబ్దిలో జరిగిన రినైజాన్స్ అని చెప్పబడు విజ్ఞాన పునర్విజృంభణకు తర్వాత జరిగిన వైజ్ఞానిక సంచలనములన్నింటిలోనూ గొప్పది సంస్కృత సంపర్కము వలన జరిగిన వైజ్ఞానిక సంచలనమే అని ఏఏ మ్యాక్డోవెల్ తన సాంస్క్రిట్ లిటరేచర్ అను గ్రంథంలో రాసి ఉన్నాడు. 1వ పుటలోనే దీన్ని మనం చూడవచ్చు. సంస్కృత భాషను నేర్చి భారతీయ జీవిత పద్ధతులను చూసిన పాశ్చాత్య పండితులెల్లరూ సంస్కృత భాషా నిబద్ధత సంస్కృతిని భారతీయుల జీవితమునకును గల సాన్నిధ్యమును సంబంధమును సమన్వయమును చూసి ఆశ్చర్యపడినారు. భారతీయ జీవితమును అర్థం చేసుకున్నటకు సంస్కృత భాషా వాంగ్మయ పరిచయము అవసరమని గుర్తించినారు. కావుననే బ్రిటిష్ ప్రభుత్వ కాలములలో ఈ దేశమునకు పరిపాలకులుగా రావలసిన ICS పరీక్షాభ్యర్థులకు మాక్స్ ముల్లర్ రచించిన ఇండియా వాట్ కెన్ ఇట్ టీచర్స్ అను గ్రంథము పఠనీయముగా ఉండెను. ఆసేతు హిమాచలము గల ప్రజలు ఏకజాతిగా నిబద్ధమగుటలో విశేషముగా తోడ్పడినది సంస్కృత భాష. రాజకీయ శాస్త్రములో జాతీయతకు నేషన్హుడ్ కావలసినవిగా చెప్పబడిన అంశములలో భాష ఐక్యం ఒకటి. ప్రాచీన భారతఖండములో ప్రాంతీయ భాషలు ఉండినను వివిధ ప్రాంతముల నడుమ సామాన్య భాషగా ఉండినది సంస్కృతమే. పండితులలో సంస్కృతము సామాన్య భాషగా వాడబడుట నేటికి కలదు. స్వచ్ఛ సంస్కృతము రాని భిన్న ప్రాంతముల వారు సమావేశమైనప్పుడు కూడా వారు పరస్పరము అవగాహనము చేసుకోవడం వలనచో వారి వారి భాషలలో సామాన్యమగునుండు సంస్కృత పదజాలమే సహాయం చేసుకుందురు. ఒక ఆంధ్రుడును ఒకరు బీహారు ప్రాంతవాసియు ఒకచోట కలిసినప్పుడు ఆంధ్రుడు బీహారిని మీ నివాసం ఎక్కడా అని తెలుగులో అడిగినను అతనికి అర్థమగును. నివాస శబ్దము రెండు భాషలలోనూ సమానమే. భోజనము, శ్రమ, దానము మున్నగు సామాన్యముగా వాడబడు పదములు రెండు భాషలలోనూ ఉండును. కావున భాషాభేదమున్నను భారతీయులెల్లరూ సంస్కృత పద సూత్రబద్ధులై భాషైక్యము కూడా పొందియున్నారు. సంస్కృత భాష వలనే తద్భాషా నిబద్ధమయ్యున్న విజ్ఞానము కూడా భారతదేశమునకు ఏకత్వము సాధించినది. రామాయణము, మహాభారతం, భర్తృహరి సుభాషితములు మున్నగినవి భారతదేశములోని ఏ ప్రాంతం వారికైనను సమాన పరిచితములే. వారిని చూచి ఉప్పొంగని భారతీయుడు లేడు. కాళిదాసు, భవభూతి, దండి, బాణుడు, మాఘుడు వీరందరూ ఉత్తర దేశమునకు మాత్రమే సంబంధించిన కవులు కారు, దేశమంతటికి సంబంధించిన కవులు. సంస్కృత భాషను కాళిదాసాది విరచిత శ్లోకముల ద్వారా నేర్పు సంప్రదాయం ఒకటి మన దేశంలో ఈనాటికి ఉన్నది. దీనివలన సంస్కృతము సంస్కృతి కూడా ఒకేసారి బాలబాలికల హృదయములలో ప్రవేశించుటకు కాక వారి మేధస్సులో ఆజన్మాంతము అవి స్థిరముగా నిలచుటకు అవకాశమును కలిగించుతున్నది. నిత్య నైమిత్తిక దైనందిన దినచర్యలలో వాని అవసరము కలుగుతూనే ఉండును. సంస్కృతము ఏ ప్రాంతములోనైనను నిత్య వ్యవహార భాష కానంత మాత్రం చేత కొందరు దీని మృత భాష అనుట చాలా అసమంజసము. మృత భాషలైన గ్రీకు లాటిన్లను సంస్కృతంతో పోల్చి చూచుమేని ఆ నిజము అర్థము కాగలదు. సంస్కృతము నేర్వని వారికి కూడా లోకోక్తి రూపమున సుభాషిత రూపముగాను పదుల కొలదిగనైనను సంస్కృత శ్లోకములు వచ్చి ఉండను. పైన చెప్పిన లక్షణములలో ఏదియూ మృత భాషకుండదు. సంస్కృతము మృత భాష కాకుండాటయే కాక మాధుర్య భరితమై ఉన్నందున అమృత భాష అని చెప్పదగియున్నది. హిందూ మతముతో పాటు సంస్కృతమును జీవింపక తప్పదు. సంస్కృత విరహితమైన హిందూ మతము ఊహకు కూడా అందనిది. హిందువుల మతగ్రంథములన్నీయూ వేదములు, పురాణ ఇతిహాసములు, భాష్యములు మున్నగునవన్నీయు సంస్కృతములోనే ఉండుట చేతను నిత్య కర్మములు, పూర్వాపర కర్మములు, యజ్ఞహోమములు, పారాయణ గ్రంథములు అన్నీయూ సంస్కృతంలోనే ఉన్నందున హిందువులకిది శాశ్వతముగా సమాశ్రయణీయము. మహాత్మా గాంధీ ఈ విషయమును గూర్చి నుడివిన ఈ మాటలు గమనింపదగినవి. ఒకప్పుడు క్రైస్తవ మతమునకు పవిత్ర భాషగా నుండి క్రైస్తవ మతముతో పాటు శాశ్వతముగా జీవించి తీరునను అభిప్రాయమును కలిగించుతుండెన్న లాటిన్ భాష ఈనాడు క్రైస్తవ మతమును వీడినట్లు సంస్కృతము హిందూ మతమును వీడుటకు వీలు లేదు. అసలిప్పుడు లాటిన్ భాషయే అంతర్ధానమైనది. కారణం ఏమిటంటే ఆదిలో లాటిన్ ద్వారా క్రైస్తవ మతం యూరోపులో వ్యాపించినను తన్ మతమూల గ్రంథము లాటిన్లో పుట్టలేదు. హిందూ మత మూల గ్రంథములలో అర్థశక్తియే కాక అక్షరశక్తి కూడా కలదు. ఆ అక్షరములు అదే రీతిగా అదే స్వరముతో ఉచ్చరింపబడినచో దాని ఫలితము మికుటమని అనుభవపూర్వకముగా ఎరిగిన వారెందరో ఉన్నారు. ఇక్కడ ఇంకొక మాట చెప్పుకోవలసి వస్తుంది. చాలామంది వాళ్లకు లిపి లేదు, ఏదో పశుల కాపరులు పాడుకున్న పాటలే ఋగ్వేదాలగినాయి అన్న మాటలు రాసిన విదేశీయులు ఉండగా మన దేశపు మహనీయులు కూడా రాసినారు. వారికి ఈ భాషను గురించి కానీ ఈ దేశ సంస్కృతిని గురించి కానీ మన ఆచార వ్యవహారాలను గురించి కానీ ఏమాత్రం తెలుసునో నాకు మాత్రం తెలియదు. అసలు వ్రాతలో ఎందుకు లేదు అని అంటే కనుక సంస్కృతంలో వ్రాయబడిన ఈ ఋగ్వేద శ్లోకములు, అనువాకములు ఏదైనా కానివ్వండి, వేదమే ఒక మీటర్కు అనుకూలంగా నడుస్తుంది, ఒక ఛందస్సు ప్రకారము నడుస్తుంది. ఆ ఛందస్సు ప్రకారము నడుచుట వలన నేర్చుకోవటము, నోటికి కంఠపాఠము చేసుకున్నట చాలా సులభమవుతుంది. అందువల్ల అందులోనూ ఉదాత్త, అనుదాత్త సమస్వరాలతో ఒక పదాన్ని పలికినప్పుడు ఆ పదము ఆ విధముగా పలుకుట వలన ఎటువంటి ప్రభావము కలిగించుతుందో ఆ ప్రభావము అదే విధముగా కలిగించుటకు వీలుంటుంది. అదే మామూలుగా కాగితం మీద రాసిన ఎడల అలా వలా తల చదివినట్లు ఉంటుంది. అందువల్ల ఎటువంటి ఉపయోగము ఉండదు. కాబట్టి మన పూర్వీకులు ఆ విధంగా ఒకరి నుండి ఒకరికి గురు శిష్య సంబంధముగా నేర్పించుతూ వచ్చినారు, కానీ చేతకాకనో తెలియకనో కాదు.
మీరు వింటున్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
హాయ్, నేను మీ చిత్ర అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అగ్గగ్గగ్గగ్గగ్గో మందలించకుంటేనే పోతురు. నేను మీ ఎన్నెలమ్మని. ఇంటికాడంత మంచిదేనా? గుర్తు పట్టలే కదా? అవు మల, 15 ఏండ్లయింది దేశం ఇడ్సబెట్టి. ఈ 15 ఏండ్లల్లా మస్తు గమ్మత్ గమ్మత్ గమ్మత్తు ముచ్చట్లున్నాయి. ఇక చిన్నతనం ముచ్చట్లు అంటారు, గవి లేకుండా మనం ఉంటామా? ఇక ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అన్నీ కలిపి చెప్పుకుందారి. యాదమర్వకుంటీనుండ్రి ఎన్నెలమ్మ ఏటకారాలు వింటారు కదా.
ఎన్నెలమ్మ ఏటకారాలు ప్రతి ఆదివారం 2:30 నుంచి 3:30 వరకు. ఇది మైండ్ మీడియా కెనడా కెంచి వస్తున్న భారతీయ స్వరం.
1 మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తీక్ అయ్యర్. Thank you.
మైండ్ మీడియా ట్విట్టర్. తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మన సంస్కృతిలో మూల గ్రంథమునకు ప్రముఖ స్థానము ఎప్పుడూ పోదు. మూడు, సంస్కృత పదములు ధాతుజన్యములు. ఇది ముందు చెప్పుకున్నాం మనం. మనం ఎన్ని కొత్త పదములనైనా ఇందులో నుండి సృష్టించుకునవచ్చును. ఒకే అర్థము కలిగిన కొత్త పదములను సృష్టించుటకు ఈ ధాతువులు మూలములు. ఈ విధానము యూరోపీయ భాషలకు లేదు. వాళ్ళు ఆ విధంగా సృష్టించుకోలేరు. ఒక పదము మన భాషలో ఉంటే అదే విధంగా తెచ్చుకోవలసిందే. ఉదాహరణకు బ్యాండికూట్ అంటే పందికొక్కు అని, జాగర్ నాట్ అంటే జగన్నాథ రథమునే పలికేది రాక జాగర్ నాట్ అన్నారు వాళ్ళు. ఈ విధంగా ఎన్నో పదాలు. బనానా వాళ్ళు ప్లాంటైన్ అనేవాళ్ళు, అది ఇప్పుడు ప్లాంటైన్ మాయమైపోయింది, బనాననే వాడుతున్నారు. ఈ విధంగా ఒకటి కాదు ఎన్నైనా మనం చెప్పుకుంటూ పోవచ్చు. ఇంతవరకు భారతీయ భాషలలో రామాయణ భారత భాగవతములకు అసంఖ్యాక అనువాద గ్రంథములు బహుభాషలలో బయలుదేరినను. ఏ యొక్క ధార్మిక విషయమున కానీ, భక్తి విషయమున కానీ, తత్వ విషయమున కానీ సందేహం వచ్చినను మూల సంస్కృత గ్రంథమును చూచియే సందేహమును తీర్చుకొనుచున్నారు. కానీ ఈ ప్రాంతీయ భాషా గ్రంథమును చూచి సందేహం ఎవరు తీర్చుకునటలేదు. కావున ప్రామాణికత కలిగిన మూల సంస్కృత గ్రంథములు చెక్కు చెదరవు. ఈ సంస్కృతము వంటి అమూల్యరత్న విధానమును హిందువులు జీవన విధానముతో ముడిపడే ఉన్నందున అది అజరము, అమరము. ఆధునిక యుగమున భారతదేశములో ప్రాంతీయ భాషలకు సంస్కృతము వలన కలుగు పరిపుష్టి వర్ణనాతీతము. ఏ భావమునైనను భావఛాయనను తెలుపగల పదములు సంస్కృతములో నిషిద్ధములై ఉండియే కాక అవసరమునకు అనుకూలముగా నూతన పదములను సృష్టించుకున్న అవకాశము ఇందు ఉన్నంత పుష్కలముగా మరి ఏ భాషలోనూ లేదు. ఆయా ధాతువులకు చేర్చబడు ఉపసర్గల వలనను, తిన్యకృత్యయము వలనను అనంత పదజాలమును కల్పించబడుటకు అవకాశము ఉన్నది. అట్లే సుబంత తద్దిత రూపములను కోకొలలుగా సంపాదింపబడును. ఒక్క ధాతువు నుండి సుమారు 150 పదములను సృజించుటకు అవకాశము సంస్కృతంలో మాత్రమే కలదు. ఇట్టి అవకాశము మరి ఏ భాషకును లేదు. ఇంత భాగ్యవంతమును సమృద్ధివంతమును అయిన భాష ఆధునిక యుగములో నిర్వహింపవలసిన కార్యమెంతయో కలదు. బహువిద్యతోనూ వైజ్ఞానిక సంచలనములతోనూ చైతన్యవంతమైన ఆధునిక కాలములు సంస్కృతము చేయునట్టు చేయగలిగినట్టు సహాయమింతింతయని చెప్పజాలము. 1920 పూర్వము మన దేశములో అతలాకుతము, మహిళా సమస్య, దృఢ సంకల్పము ఉన్నకు పదములకు అర్థమేమని దారుణపోవు అని అడిగినా కూడా వెంటనే అతడు తెల్లబోయేవాడు. నేడు దినపత్రికలకును చదువు సామాన్యునికి కూడా వీనిని అర్థము గ్రహించగలుగుతున్నాడు. మనకు తెలియకుండానే సంస్కృతము మనకు సహాయం చేయుచు తన విలక్షణ ప్రభావమును లోకము చాచుచున్నది గమనించినారా? 14 భాషలలో అనర్గళమైనటువంటి పండితులైనటువంటి శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యుల వారు గారు ఒక ఇంటర్వ్యూలో ఈ విధంగా తెలిపినారు. నాకు తెలిసినంతలో అన్ని భాషల తత్వం ఒకటే. సంస్కృతం ఒకటి బాగా వచ్చినట్లయితే ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్లో ఏ భాషనైనప్పటికీ కూడా సులభంగా మనిషికి అర్థమవుతుంది, మనిషి నేర్చుకునవచ్చును. ఫ్రెంచ్, లాటిన్, గ్రీక్, జర్మన్ మొదలైన ఈ భాషలన్నీ కూడా సంస్కృతంతో సంబంధం ఉండేటటువంటి భాషలే. ఉత్తర హిందుస్థానంలో అనేకమైన భాషలు సంస్కృతంతో సంబంధం ఉండేవే. సంస్కృతాన్ని బాగా చదువుకోవాలి, అయితే వాడికి ఫైలలాజికల్ అవుట్లుక్ ఉండవలే, అది లేకపోతే కష్టం. మన ఉత్తరమైన దక్షిణమైన భారతీయ భాషలన్నిటికీ సంస్కృతము మూలము. భాషాశాస్త్రానికి సంబంధించిన అవుట్లుక్ ఉండినట్లయితే సంస్కృతమును పరినిష్ణాతంగా నేర్చుకున్నవాడు ఏ భాషనైనప్పటికీ సులభంగా నేర్చుకోవచ్చును అని తెలియజేసినారు. ఆధునిక నాగరికతకును సంస్కృత భాషకును ఇట్టి సంబంధము కలదు. ఇది భారతదేశంలోని అన్ని ప్రాంతీయ భాషలకును వర్తించును. కావుననే భారత కేంద్ర ప్రభుత్వమునకు అధికార భాష కావలసినది అదృష్టం లేక హిందీ అధికార భాష అయినది. కానీ అధికార భాష కు కావలసిన హిందీ పదములను స్వీకరించవలసి వచ్చినప్పుడు ముఖ్యముగా సంస్కృతం నుండి ఆ తరువాత ఇతర భారతీయ భాషల నుండి గ్రహించడం జరుగుతుంది. బై డ్రాయింగ్ వేర్ ఎవర్ నెసరీ ఆర్ డిజైరబుల్ ఫర్ ది వొకాబులరీ ప్రైమరీలీ ఆన్ సాంస్క్రిట్ అండ్ సెకండరీలీ ఆన్ ది అదర్ లాంగ్వేజెస్ ఇట్ ఈస్ పెండెంట్. దీనిని రాజ్యాంగ ప్రణాళికలోని మనము 17వ చాప్టర్ పార్ట్ 17 చాప్టర్ 4 పేజీ 351లో చూడవచ్చు. నేటి భారతీయ భాషా సాహిత్యములతో సంస్కృతము గల గాఢ సంబంధము గట్టిగా మనసునకు తట్టవలిగినచో అప్పుడప్పుడు జరుగుతుండు సర్వప్రాంతీయ కవి సమ్మేళనములలో పద్యములను మనకు ఏ ప్రచార సాధనమైనా వినిపించగలిగితే ఎంతో అదృష్టవంతులమవుతాం మనము. ఇంచుమించు అన్ని ప్రాంతీయ భాషలలోనూ అవే సంస్కృత పదములు విననగును. భిన్న భారతీయ భాషల నడుమ ఎంత ఐక్యత కలదో స్పష్టముగా గోచరించును. సంస్కృతమునకు ప్రాంతీయ భాషలతో గల సంబంధమును గురించిన విచారణ ఇంతటితో ఆపి సంస్కృత పదముల సహజ శక్తిని గురించి ఒకంత చెప్పవలసి ఉన్నది. సంస్కృతములో కథ రూపములో ఉన్న ఈ చిన్ని శ్లోకముతో నేను ఈనాటి నా ఉపన్యాస విన్యాసము నుండి సన్యాసము తీసుకుంటాను. భోజరాజు ధారానగరాన్ని పరిపాలించే కాలములో కవి కాని పాలితుడు ఉండేవాడు కాదనే ప్రతీతి ఉండేది. అంటే ఆ రాజు పాలనలో ఉండే ఎవరైనా సరే కవే అనేటటువంటి ప్రతీతి ఉండేది. రాజుకు ఒకసారి ఈ విషయంలోని నిజానిజాలను పరిశీలించే ఒక యోచన కలిగినది. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు వెంటనే తన చారులను దేశము నలువైపులా పంపి కవి కాని వాడెవడైనా దొరికితే పట్టుకురమ్మని ఆజ్ఞాపించినాడు. వెదకగా వెదకగా ఒక సాలెవానికి కవనము రాదని తెలిసి అతన్ని రాజు వద్దకు తోడుకొని పోయినారు ఆ భటులు. సరస్వతీ కటాక్ష దీదితీ పరివృత ముఖారవిందులకు భోజరాజును చూచిన వెంటనే ఆ నేతరి మానస సముద్రము పున్నిమి చంద్రుని చూచినట్లు కవితా లహరులతో ఉవ్వెత్తున ఎగిసిపడింది. రాజు అతనిని చూచి కవిత్వము అల్లగలవా అని ప్రశ్నించినాడు. అతను వెంటనే ఇట్లు చెప్పినాడు, కావ్యం కరోమి. కవిత్వం చెప్పగలవా అంటే కావ్యమే రాస్తానంటున్నాడు. కావ్యం కరోమి, చారుతరము నహి కరోమి, కానీ అతి సుందరముగా అల్లలేను. యత్నాత్ కరోమి, ఒకవేళ ప్రయత్నిస్తే చారుతరం కరోమి, అత్యంత సుందరంగా అల్లనూగలను. భూపాళమౌళి మణిరంజిత పాదపీఠ హిం సాహసాంక కవయామి వయామి ఇయామి అని అన్నాడు. అంటే రాజులందరూ తలలు వంచి మీ పాదాలకు నమస్కరించు సమయములో వారి వారి కిరీటములందలి మనుల విశేష కాంతి మీ పాదములపై పడుటచే ప్రకాశవంతముకు పాదములు కలిగిన సాహస విక్రమార్క బిరుదాంకితర భోజరాజ, నేను కవిత్వమును అల్లుతాను, బట్టలను నేస్తాను, అనుమతిస్తే బయలుదేరిపోతాను కూడా అన్నాడు. దీనితో ధారానగరంలో కవులు కానివారు లేరు అని నిరూపితమైపోయి అందరూ సంతసించినారు. శుభం భూయాత్.
ఇప్పటి వరకు మీరు విన్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమం.
అందరికీ నమస్కారం, నేను మీ అంజనా సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.